സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം. 13 അധ്യായം മദത് ശ്ലോകം. അഥ ത്രയോദശോധ്യായഃ. അർജുന ഉവാച, പ്രകൃതിം പുരുഷം ചൈവ ക്ഷേത്രം ക്ഷേത്രജ്ഞമേവ ച േദിതുമിച്ഛാമി ജ്ഞാനം ജ്ഞേയം ച കേശവ. ശ്രീഭഗവാനുവാച, ഇദം ശരീരം കൗന്തേയ ക്ഷേത്രമിത്യഭിധീയതേ. ഏതദ്യോ വേത്തി തം പ്രാഹുഃ ക്ഷേത്രജ്ഞ ഇതി തദ്വിദഃ. മൂഡവ ഷട്കമൈനട്വണ്ടി ഭഗവത്ഗീത ఆ చివరి 6 అధ్యాయాలలో మొదటి అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో అసి పద విచారం గురించి చెప్పబడింది. అసి అంటే అది నువ్వే అయి ఉన్నావు, ఆ పరమాత్మ నువ్వే, జీవాత్మమైన నువ్వు, ఆ పరమాత్మ ఒక్కరే ఐక్యమై ఉన్నారు, వేరు కాదు అనేది అసి పద విచారంట. తత్వం అసి, ఆ అసి పద విచారం చేస్తున్నాం ఇప్పుడు 3వ షట్కంలో. త్వం పదం చూశాం, తత్పదము చూశాం. త్వం పదం అంటే నువ్వు జీవుడివి, త్వం తత్వం పద అంటారు. తత్పద అంటే ఆ పరమాత్మ భగవంతుడు. ఆ భగవంతుడు ఆయన నిజస్వరూపం, నీ నిజస్వరూపం వేరు కాదు. ఒక చేతిలో బంగారపు గొలుసు, మరొక చేతిలో బంగారపు గాజు పెట్టుకొని మనం ఈ బంగారపు గాజుతో ఏం చెప్పచ్చు? చేతిలో బంగారం పెట్టుకున్నాం ఒక చేతిలో, ఒక చేతిలో బంగారపు గొలుసు ఉంది, ఇక్కడ బంగారం ముద్ద, ఇందులో బంగారం చైన్ ఉన్నదనుకోండి. ఈ బంగారం చేయనుతో మనం చెప్పచ్చు ఏమని? నువ్వు ఈ బంగారమే, ఈ కుడి చేతిలో ఉన్న బంగారం కంటే నువ్వు వేరు కాదు అని చెప్పవచ్చా? కాదా. కనుక బంగారం, ఈ చైన్ అనేటువంటిది ఈ బంగారం కంటే వేరు కాదు, ఒక్కటే. ఐక్యమైందా లేదా? చైన్గా వేరుగా ఉంటుంది కానీ బంగారం మాత్రం ఒక్కటే. ఈ చేతిలో నీరు పెట్టుకొని, చేతిలో కాకపోతే నీరున్నది, ఇక్కడ అల ఉన్నది, ఈ అల అనేటువంటిది ఆ నీటి కంటే వేరు కాదు. అసలు అల అనేటువంటిది లేదు, నీరే ఉన్నది. అల అనేది పేరు. మీరు అల అన్నా, నురుగు అన్నా, లేకపోతే ఆవిరి అన్నా, నీరు నీరే. నిజతత్వం ఏమిటి అంటే నీటికి లేక సముద్రానికి, సముద్రానికి అలకి ఉన్నటువంటి అసలు స్వరూపం ఏమిటి? నీరు. అలైనా నీరే, సముద్రమైనా నీరే. అల అయితే చిన్నది, సముద్రం అయితే పెద్దది. అదేవిధంగా జీవాత్మ అలలాంటి వాడు, పరమాత్మ సముద్రం లాంటి వాడు. పరమాత్మ సముద్రం లాంటి వాడైనా, జీవాత్మ అలలాంటి వాడైనప్పటికీ కూడా ఇద్దరి తత్వం ఏమిటంటే ఆత్మ, జల సమానంతో ఉన్న కూడినటువంటి ఆత్మ. అక్కడ జలం సమానం ఉదాహరణలో ఇక్కడ ఆత్మ ఇద్దరికి సమానం, అందుకని జీవుడు బ్రహ్మమే అన్నది. బ్రహ్మ ఆత్మ స్వరూపంలో ఇక్కడ ఉన్నాడు కనుక జీవుడు తన ఆత్మస్వరూపాన్ని, ఆ దైవ ఆత్మస్వరూపాన్ని ఒకటిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే ఈ శరీర అభిమానం, మనభిమానం, కుటుంబ అభిమానం, ధనాభిమానం, నీ నా అనే అభిమానాన్ని వదిలిపెట్టాలి. అది వదిలినప్పుడు దీన్ని దాటి పంచకోశాలు దాటి పెడితేనే ఇది గ్రహించగలుగుతారు. ఆ ఐక్య జ్ఞానాన్ని పొందినప్పుడు ఇంకా వ్యక్తికి మరణ భయం, వ్యాధి భయం, రాగశోకాలు, దుఃఖము ఏమీ ఉండవు. అతనికి చలనం లేనట్లుగా ఉంటాడు. ఆ మనసులో ఎన్ని జరుగుతున్నా, అనాత్మలో శరీరంలో గొడవలు జరుగుతున్నా సరే వాటి ఒడుదుడుకులకి చెలించడు. చెలించినట్లు అనిపించినా కూడా అది ఎంతసేపు ఉండదు. నీటి మీద రాత రాస్తే ఏముంటుంది, మీ పేరు రాయండి నీటిలో, ఎంతసేపు ఉంటుంది? మీరు రాస్తున్నప్పుడే రెండక్షరానికి వెళ్ళేటప్పుడు మొదటి అక్షరం చెరిగిపోతుంది. జ్ఞానికి కూడా అంతే. ఎవరైనా అనుమానించినా, అవమానించినా, నిందించినా కూడా నీటి మీద రాసిన అక్షరాలు లాంటివి, ఎక్కువసేపు ఉండవు. ఎట్లాగైతే పసిపిల్లలు అమ్మ తిట్టినా కొట్టినా వెంటనే మర్చిపోతారు, తొందరగా బయటపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అభిమానం, రాగం, ద్వేషం లేవు. అదే పెద్దవాళ్ళం అయితే ఏం చేస్తాం, 10 రోజులు ఆలోచిస్తాం, 4 రోజులు దిగులు పడతాం. పిల్లలు అలా దిగులు పడతారా? చూసారా ఎప్పుడన్నా? మళ్ళీ తల్లిని వచ్చి కౌగిలించుకుంటాడు. ఏ అంటే వాళ్ళకి అంత అభిమానము లేదు, కోపం లేదు, తాపము లేదు వాళ్ళకి. అందువల్ల మర్చిపోతారు వెంటనే. నీటి మీద వ్రాసిన రాత లాంటిది. దేహాభిమానం ఉన్న వాళ్ళకి, ఎక్కువగా మమకారం ఉన్న వాళ్ళకి శిలాఫలకం లాంటిది. ఎవరైనా ద్వేషించినా నిందించినా అదే గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట మనసు లోపల. అది తొందరగా చెరిగిపోయింది అంటే నీటి మీద వ్రాత లాంటిది. చెరగలేదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, చివరిదాకా చెప్పచ్చు, 8 ఇంటిదాకా జీవితాంతం అదే ఆలోచిస్తున్నా అనుకోండి, అది శిలాఫలకమే కదా. శిలాఫలకం అంటే తెలుసు కదా, శిల మీద రాస్తే, రాతి మీద రాస్తే అది యుగ యుగాలైనా పోదు. అదేవిధంగా కొంతమందికి జన్మ జన్మ జన్మలుగా ఆ వాసన ఉంటూనే ఉంటుంది. అలా ఉన్నది అంటే వాళ్ళు చాలా దేహాభిమానంతో ఉన్నవాళ్ళు అని అర్థం. కనుక ఈ యొక్క ఐక్య జ్ఞానం కావాలి అంటే త్వర త్వరగా మన మనసు నీటి మీద వ్రాత లాంటి స్వభావం కలిగి ఉండాలి, వెంటనే మర్చిపోవాలి. పసిపిల్లల లాంటి మనస్సు కావాలి. ఎలాగండి? చాలా కష్టమే అండి. తేలికని ఎవరు చెప్పారు? తేలికని చెప్పలేదు కదా. కష్టమైనప్పటికీ కూడా అలా అభ్యాసం చేయడంలో ఒక తృప్తి, ఆనందం వస్తుంది తర్వాత. జ్ఞానం రావాలంటే తప్పదు మరి, లేకపోతే కష్టం మనస్సుకి, ఇంకా ఇంకా శోధన జరుగుతూనే ఉంటుంది, బాధ. కనుక అటువంటి అసి పదాన్ని గురించి చెప్పేటటువంటి అధ్యాయంలో ప్రవేశించాం క్రిందటి వారం. ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? అర్జునుడు ప్రశ్న వేశాడు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి చెప్పండి అన్నారు. 6 పర్యాయ అంటే సాంకేతిక పదాలు, టెక్నికల్ టర్మ్స్ అంటారు, సాంకేతిక పదాలను గురించి నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ 2వ శ్లోకం నుంచి సమాధానం ఇస్తున్నారు. 1వ శ్లోకం మీ పుస్తకాల్లో లేదు, కొంతమంది పుస్తకాల్లో, వ్రాసుకోమని చెప్పాను క్రిందటి వారమే. వ్రాసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ శ్లోకాన్ని వ్రాసుకోండి. అంటే కొన్ని పుస్తకాల్లో 1వ శ్లోకం అర్జునుడి ప్రశ్న ఇవ్వలే. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? క్షేత్రం అంటే ఏముంది? 6 ఇంటిని 3గా చేశారు కృష్ణ పరమాత్మ గ్రూప్. క్షేత్రం, ప్రకృతి 2 1, క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం 3 1, జ్ఞానం అనేది 1. ఆత్మజ్ఞానానికి సాధనభూతమైనటువంటి అభ్యాసాలు ఏవైతే ఉంటావన్నీ జ్ఞానం అని పిలువబడింది. కనుక 3 విషయాలుగా 6ని 3గా చేశాం. క్షేత్రం, ప్రకృతిని 1 గ్రూపుగా, 2 1 వేరువేరు పదాలు. అదేవిధంగా క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయం వేరువేరు పదాలైన విషయం ఒకటి, రెండో గ్రూప్ జ్ఞానం అనేటువంటిది ఒకటి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మొదటి గ్రూప్ ఏం తీసుకున్నారంటే క్షేత్రం క్షేత్రజ్ఞ తీసుకున్నారు. అంటే క్షేత్రం ఏమిటంటే ఏమిటి, క్షేత్రజ్ఞ అంటే ఏమిటి, తర్వాత పురుష ప్రకృతి చెప్తారు, తర్వాత జ్ఞానం అంటే చెప్తారు. ఈ రెండవ శ్లోకంలో ఏం చెప్పారు, అర్జున క్షేత్రం అంటే ఏముంది, ఇదం శరీరం, ఈ శరీరమే క్షేత్రం. ఎందుకని ఇది క్షేత్రం అని చెప్పాం, భూమి లాంటిది, భూమికి కూడా క్షేత్రం అని పేరు. భూమిలో ఎలాగైతే విత్తనం నాటితే మొలక మొలుస్తుందో, ఫలాలను ఇస్తుందో, చేదు ఫలాలని తీపి ఫలాలను ఇస్తుందో, అదేవిధంగా ఈ శరీరం కూడా భూమి లాంటిదే క్షేత్రం. ఇందులో కర్మ అనేటువంటి విత్తనం నాటబడింది, ఆ కర్మ అనే విత్తనం పెరిగి పెరిగి మొక్కగా అయ్యి తర్వాత పెద్ద వృక్షమయ్యి ఈ శరీరం పెరిగి ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు ఈ వ్యక్తి. సుఖఫలాలను కష్టఫలాలను, పుణ్యఫలాలని పాపఫలాలని సుఖ దుఃఖ రూపంలో అనుభవిస్తాడు. కనుక ఇది క్షేత్రమే అది క్షేత్రమే, ఇది మొదటి అర్థం చెప్పాం. రెండో అర్థం ఏం చూశాం, క్షతాత్ త్రాయతే ఇతి ఇతి క్షేత్రం అన్నాం. క్షతాత్ త్రాయతే ఇతి క్షేత్రం, ఇది మనల్ని సంసారం నుంచి రక్షించేది ఈ క్షేత్రం. మనల్ని అజ్ఞానం నుంచి బయటపడి సంసారంలో నుంచి బయటపడి మోక్షాన్ని పొందడం కోసం సహాయపడుతుంది ఇది, దీని క్షేత్రం అన్నాం. క్షతాత్ త్రాయతే ఇతి క్షేత్రం. పుణ్యపాపాలు అనేటువంటి నరకాల నుంచి మనల్ని, పుణ్యం అనేది బంగారపు గొలుసు అవునా, పాపం అనేది ఇనప గొలుసు, గొలుసు గొలుసే కట్టేసి పడేస్తుంది మనల్ని. గొలుసు అంటే ఏదో మెళ్ళ వేసుకునేది కాదు, చేతులకి కాళ్ళకి కట్టి పడేసి గొలుసు అనమాట. ఇనప గొలుసైనా బంగారపు గొలుసైనా, అదేదో దేశాల్లో రాజు తప్పు చేస్తే బంగారపు కత్తితో నరుకుతారట. బంగారపు కత్తైనా ఇనప కత్తైనా తల పోవడానికి ఏ కత్తి అయితే ఏమిటి, తల పోయిన తర్వాత బంగారం కత్తితో నరికాడా ఇనప కత్తితో నరికాడా అని ఆలోచిస్తారా, పోయింది పోయింది అంతే. అట్లాగే బంధం అనేటువంటిది పుణ్యమైనా మళ్ళీ మనకు జన్మ కారణమవుతుంది కదా, అందుకని అవన్నిటి నుంచి బయటపడేసేది సహాయపడేది శరీరమే అందుకని. తర్వాత మూడో అర్థం ఏం చూస్తామంటే క్షేత్రవత్ క్షేత్రం, భూమి లాంటిది అది చెప్పాను. ఇంకొకటి ఏంటి, క్షయతి ఇది క్షేత్రం, క్షయతి నశించేటటువంటి స్వభావం కలిగినది, క్షీణించే స్వభావం కలిగినది కనుక క్షీధాతు, క్షయ క్షీధాతు, అందుకని క్షయ వ్యాధి అంటారు చూసారా. ఎందుకు వచ్చింది క్షయ వ్యాధి అనేది, ఆ వ్యక్తి క్షీణిస్తూ ఉంటాడు, సన్నబడిపోయి క్షీణిస్తుంటాడు కనుక క్షయ వ్యాధి అని పేరు దానికి. ఈ శరీరం కూడా క్షీణించేదే కనుక క్షయతి ఇది క్షేత్రం, క్షతాత్ త్రాయతి క్షేత్రం, క్షయతి ఇది క్షేత్రం, క్షేత్రవత్ క్షేత్రం, మూడు అర్థాలు చెప్పుకోవచ్చు అవునా. కనుక ఈ క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఇటువంటి క్షేత్రాన్ని ఏతత్ యహ వేత్తి, వేత్తి అంటే తెలుసుకుంటాడు, ఏమని ఈ యొక్క శరీరాన్ని తెలుసుకునేవాడు ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటాడు, ఆ తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అన్నాడు. యహ వేత్తి, శరీరాన్ని ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞ. ఇది ఎవరు చెప్తారు, తద్విధ ఆహు, పండితులు చెప్తారు అర్జున అన్నాడు. నేను చెప్తానని అంటారులే చూశారా, భగవంతుడే కృష్ణ పరమాత్ముడే ఏమంటున్నాడు, ఆ భగవన్ ఆ పండితులు చెప్తారు ఆహు అంటే ఆ పండితులు చెప్తారు అంటే. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే కృష్ణ పరమాత్మ కూడా తనదిగా చెప్పడం లేదు, ఇది వేదాలలో చెప్పబడింది, ఉపనిషత్తుల్లో చెప్పబడింది, ఉపనిషత్తులు చదివినటువంటి ఆ పండితులు ఉన్నారు చూసావా వాళ్ళు చెప్తున్నారంటాడు. ఆ గొప్పతనం చూడండి, ఎంత వినయం. మనమేమిటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి జనాలు కొంత సొంత సాహిత్యంతో నేను కనిపెట్టాను, నేను రాశాను ఈ పుస్తకం, ఇదంతా నా సాహిత్యమే, నేను లేకపోతే ఏమీ లేదంటాడు. ఉన్నదంతా అజ్ఞానం, అది పెట్టుకొని అంతా నాదే అంటాడు మనిషి. అది మీరు ఎక్కడన్నా చూస్తూ ఉండండి, కృష్ణ పరమాత్మ అనేక సార్లు ఉపయోగిస్తారు, పండితం పండితాహ ఆహుహు తద్విధ ఆహుహు అంటాడు. ఆ విషయం మర్చిపోకూడదు మనం. ఎప్పుడు ఎక్కడ ఏది నేర్చుకున్నా కూడా ఇది మా గురువు గారిదేనండి, నాదేం లేదన్నాడు. అంత భగవంతుడు ఇచ్చాడంతే అనాలి. ఎక్కడైనా మన గర్వం మన అహంకారం వచ్చిందంటే మనకు అర్థం కాలేదని అర్థం. ఏమిటి, మనకు అర్థం కాలేదని అర్థం అన్నాం. అర్థమైన వాడు ఎప్పుడు తనదిగా భావించడు, అర్థం కాని వాడికి భావిస్తాడు కనుక వాడికి అర్థం కాలేదని అర్థం. అవునా, అట్లా ఉండాలి. ఎంత అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, నిండుకుండా తొణకదు. ఎందుకంటే నాదెక్కడుంది అసలు, నేను ఒక పైప్ లైన్, ఇదొక ఇన్స్ట్రుమెంట్ ద్వారా వస్తున్నది, ఆయన చెప్పిన ప్రవాహం ఈ నోటి ద్వారా వస్తున్నది, ఆయన దగ్గర నేర్చుకున్నదే కదా. కనుక ప్రతి గురువు కూడా వారికి వచ్చే నమస్కారాన్ని వారి గురువు గారికి పంపిస్తారు, ఆ గురువు గారు తన గురువుకు పంపిస్తారు, అట్లా ఆది గురువుకు వెళ్ళిపోతుంది నమస్కారం. ఆ విశిష్టత, ఆ గొప్పతనం ఏదన్నా ఉంటే మనం చెప్పే మాటల్లో ఇదంతా వాళ్ళకి వెళుతుంది. అది కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. తద్విధ ఆహుహు, అందుకనే మనం ఎప్పుడు చెప్పాలి, ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటే మా గురువు గారు ఇలా చెప్పేవారు, మా గురువు గారు ఇలా చెప్పేవారు అంటూ ఉంటాం. ఫలానా వారు చెప్పారని చెప్పేది మనం గ్రాటిట్యూడ్ అనమాట. మనకు మా స్వామివారు ఇలా చెప్పారంట, మా స్వామివారు ఏం చెప్తారు, వారి గురువు గారు చెప్తారు, మా స్వామివారు ఇట్లా చెప్పారని అంటారు. చూసారా, నేను చెప్తున్నానని అన్నారు, ఆయన గురువు గారు ఆయన అట్లాగే చెప్తారు, మా గురువు గారు ఇలా చెప్పారని అంటారు. అది పరంపర అంటే అర్థమైందా, అది ఎప్పుడు కూడా క్షేమం మనకు. అట్లా చదువుకుంటే మనకు క్షేమం, మనం త్వరగా దేహ అభిమానాన్ని నుంచి బయటపడతాం, మనో అభిమానాన్ని నుంచి బయటపడతాం, త్వరగా మనకు ముక్తి లభిస్తుంది, ఆత్మజ్ఞానం. ముక్తి ఆత్మజ్ఞానం అంటే ఏముంది, శాంతిని అనుభవిస్తాం. శాంతం సుఖం అద్వైతం, అటువంటి శాంతిని మనం అనుభవిస్తాం. అది ఆహుహు, ఇదంతా పండిత ఆహుకి ఇదంతా వ్యాఖ్యానం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం క్షేత్రం అంటే ఈ శరీరం అని తెలుసుకోబడేది క్షేత్రం. ఇందాక చూసాం బృహదారణ్యకంలో అదే విషయం చూడండి, తెలుసుకోబడేది క్షేత్రం, తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ. ఘటం జానాతి ఘటజ్ఞ అని చెప్పాను కదా పోయిన వారం, పటం జానాతి పటజ్ఞ, క్షేత్రం జానాతి క్షేత్రజ్ఞ. అంతే, మనసును తెలుసుకునేవాడు కూడా క్షేత్రజ్ఞ. మనస్సు కూడా క్షేత్రమే కదా, సూక్ష్మ శరీరం. కనుక మనస్సు, శరీరము, ఈ ప్రపంచంలో అన్నీ మనం తెలుసుకునేవన్నీ క్షేత్రమే. తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే, అక్కడ ఇక్కడ చూడకూడదు, నేనే తెలుసుకునేవాడిని కనుక నేనే క్షేత్రజ్ఞుడిని అని చెప్పుకుంటూ ఉండాలి. లేకపోతే మనం ఏంటంటే ఆ క్షేత్రజ్ఞుడు పరమాత్మ పురుష పరమాత్మ అంటూనే ఉంటాం, ఎన్ని జన్మలైనా కూడా. ఇంకా మనం బయటపడం, అదిలో ఒక సౌలభ్యం కొంతమందికి, అహంకారాన్ని వదులుకోవక్కర్లేదు, కుటుంబం మనుషుల్ని వదులుకోవక్కర్లేదు, వీడని హాయిగా ఉంచుకుంటూ ఉంటేనే ఆయన అక్కడే ఉండని, క్షేత్రజ్ఞుడో పురుషుడో ఆయన పరమాత్మ అక్కడే ఉండనివ్వండి అని అనుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కడైతే ఆత్మ గురించి వస్తున్నదో, పరమాత్మ నువ్వే అయి ఉన్నావు అని చెప్తున్నప్పుడు ఆ స్థితిలో మనం ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు. అప్పుడు ఏం చేయాలి మనం, ఒక గృహస్థుడిగానో గృహిణిగానో ఆ పేరు ఇవన్నీ కూడా కొంచెంసేపు అట్లన్నీ మూటకట్టి పక్కన పెట్టాలి. పెట్టి ఆత్మగా, అది నా గురించే మాట్లాడుతున్నారు, ఆ పురుషుణ్ణి నేనే, ఆ క్షేత్రజ్ఞుణ్ణి నేనే అనే విధంగా వినాలి. అలా వినడం అలవాటు చేసుకున్నామంటే టక్కన జీవన్ముక్తి వస్తుంది. ఇంకెంత ఇంకేం కష్టం లేదు. అది అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి నేను, గుర్తు చేస్తే గుర్తుంటుంది, లేకపోతే మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఇల్లు పిల్లలందరూ గుర్తుకొస్తారు, శరీరం అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దీన్ని కొంచెం అక్కడ డిటాచ్ చేయాలి నేను అప్పుడప్పుడు టెంపరీగా. తాత్కాలికంగా చేస్తూ ఉంటేనే ఇది కొంచెం అతుక్కు ఉంటుంది విషయం, లేకపోతే అంత తేలిక అంటుకోదు, చాలా చాలా కష్టం. ఫివికాల లాగా అది శరీరం తెలుసుకునేవాడు ఉన్నారు. తర్వాత మూడవ శ్లోకం చదువుతాం ఇప్పుడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. యతు యతు దృశ్యం తత్ తత్ మిథ్య. ఇప్పుడు దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ క్షేత్రం అనేటువంటిది శరీరం అనేటువంటిది క్షేత్రమని, మనస్సు అనేటువంటిది క్షేత్రమని అన్నాం. ఎందుకంటే అది తెలుసుకోబడుతున్నది కనుక. ఎలా తెలిసింది? క్షేత్రజ్ఞుడనేవాడు క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాడు, క్షేత్రజ్ఞుడనేవాడు మారడు, వికారం లేదు, క్షేత్రం దానే దాంట్లో వికారం ఉన్నది, మారుతూ ఉన్నది. మనం తెలుసుకునేవన్నీ మారుతున్నాయి, చూసారా? వాటి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. వికారాలు ఉన్నాయి అందులో. వికారాలను చూసేవాడు, వికారాలను తెలుసుకునేవాడు వికారం కలిగి ఉంటాడా నిర్వికారుడా? మార్పు అనమాట, మార్పు లేని వాడై ఉండాలి. తాను మార్పు చెందుతున్నాడనుకో, తెలుసుకోలేడు. ఇప్పుడు బాల్యం ఉంది, శిశు అవస్థ ఉంది, మనందరం శిశువులంగా ఉండి వచ్చాం కదా, అవునా? అందులో సందేహం ఏం లేదు కదా. రెండో నెల, మూడో నెల, నాలుగో నెల అన్ని దాటే కదా వచ్చాం మనం, శిశు అవస్థ. తర్వాత ఏంటి? బాల్య అవస్థ. తర్వాత యవ్వన అవస్థ. తర్వాత వృద్ధాప్య అవస్థ. ఈ అవస్థలన్నీ కూడా తెలుసుకునేవాడు వేరే ఉండాలి అవస్థల నుంచి. ఇప్పుడు బాల్యావస్థ వచ్చింది, యవ్వన అవస్థ వచ్చింది, శిశు అవస్థని మనం తెలుసుకున్నాం కిందర, తర్వాత అవస్థ మళ్ళీ తెలుసుకుంటూనే ఉన్నాం. ఆ తెలుసుకునేవాడు మారడంలో వికారం చెందకుండా ఉండబట్టే, వికారం చెందుతూ ఉన్నటువంటి శిశు అవస్థ, బాల్యావస్థ, యవ్వన అవస్థని తెలుసుకుంటూ ఉన్నాడు. అది విషయం అక్కడ. కనుక క్షేత్రజ్ఞుడు తెలుసుకునేవాడు సత్యం, నిత్యం, నిర్వికారం, నిర్గుణం. క్షేత్రం శరీరం, మనస్సు, ప్రపంచం అంతా కూడా క్షేత్రం. అది వికారం చెందుతూ ఉంటుంది, అది సగుణం, దానికి గుణాలున్నాయి, అది అశాశ్వతం, అనిత్యం. అశాశ్వతమైన అనిత్యమైన గుణాలతో కూడిన వికారమైనటువంటి ఈ క్షేత్రం ఏదైతే ఉందో అది మిథ్య. అనిత్యత్వాత్ ద్రష్ట క్షేత్రజ్ఞ తెలుసుకునేవాడు మార్పు లేదు కనుక, గుణాలు లేవు కనుక, నిర్గుణం కనుక, నిర్వికారం కనుక, సత్యం కనుక, అది ఎప్పుడు సత్యం. క్షేత్రజ్ఞుడు సత్యం. ఈ విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తున్నారు. మనం దాన్ని గ్రహించాలి. అక్కడ శ్లోకంలో ఉండదు ఈ క్షేత్రం అనిత్యమని, క్షేత్రజ్ఞుడు సత్యం అని చెప్పరు. దీన్ని మన బుద్ధితో మనం గ్రహించాలి. తర్వాత తర్వాత క్షతాత్ ప్రాయతే క్షేత్రం, క్షయతి ఇది క్షేత్రం, క్షేత్రవతు క్షేత్రం అన్నప్పుడు నశించేది కదా క్షేత్రజ్ఞుడు, నశించడు కదా. ఇప్పుడు నువ్వు నశించేవాడిగా ఉండాలనుందా, నశించని వాడిగా ఉండాలనుందా? నశించని వాడిగా ఉండాలనుంది కదా. ఏమండి, నేను నశించిపోవాలని ఉందా? ఎవరికన్నా ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు క్షేత్రజ్ఞుడిగానే ఉండాలని కదా, క్షేత్రంగా ఉండడం ఇష్టం లేదు కదా. కానీ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే క్షేత్రం కావాలి. క్షేత్రంలో ఉంటూనే నేను క్షేత్రం కాదు అని చెప్పాలి. ఇది మరీ కష్టం. ఎందుకు కష్టం అండి? ఈజీయే కదా. ఇంట్లో ఉన్నామండి, ఈ ఇంట్లో నేను వేరు కాదని చెప్పడం కష్టమా ఏమిటి? ఇంట్లో ఉన్నా, ఇంటి బయటికి వెళ్ళాలా ఏమిటి? ఇల్లు నేను కాదు వేరు, ఇల్లు నేను వేరు, నేను వేరని చెప్పడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా ఏమిటి? అర్థమవుతోంది కదా. ఇల్లు నేను కాదు, ఇల్లు నాకంటే వేరని చెప్పడానికి ఇంటి నుంచి వెలుపలకు వెళ్ళాలా? వెలుపలకు వెళ్లకుండానే ఇంట్లో ఉంటూనే చెప్పవచ్చా లేదా? అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? క్షేత్రజ్ఞుడు క్షేత్రం లేకుండా జ్ఞహ ఎట్లవుతాడు? క్షేత్రం ఉంటే కదా జ్ఞహ వస్తుంది, క్షేత్రజ్ఞ అని. ఆయనకు క్షేత్రజ్ఞ టైటిల్ రావాలంటే ఎవరుండాలి? క్షేత్రం ఉండాలి. ఏమండి తొందరగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి పారిపోవాలండి, పోతాను ఎక్కడికి పోతాం? ఇది కావాలి, ఇది ఉపకరణం. ఉపనేత్రం అని చెప్పాను కదా, దగ్గర ఉండడం వల్ల ఏం దేన్ని దేనితో ఏమేమి చూస్తున్నావురా అన్నాం పోయిన వారం, ఉదాహరణ గుర్తుందా? ఏమేమి చూస్తున్నావంటే మైకు చూస్తున్నాను, ఫ్యాన్ చూస్తున్నాను, లైట్లు చూస్తున్నాను, గోడలు చూస్తున్నాను, చైర్లు చూస్తున్నాను, అందరు కూర్చున్నవాళ్ళని చూస్తున్నాను అన్నాడు, కానీ కళ్ళద్దాలు చూస్తున్నాను అని అన్నాడా? ఎందుకు చెప్పలే? దాన్ని తనతో పాటు చేర్చుకున్నాడు, ఎందుకంటే ఉపనేత్రం దగ్గర ఉన్నది. మనకు ముక్కు మీద ఎవరో అన్నట్ట జోక్, ఒక జోక్, నీ చెవు కోస్తానన్నట్ట వాడు, వాడెవడో చెవు కోస్తానంటే నా చెవు కోస్తే నేను కళ్ళజోడు ఎక్కడ పెట్టుకునేది అన్నట్ట. చెవు కోస్తే నేను కళ్ళజోడు ఎక్కడ పెట్టుకునేది అన్నాడు. అరే నా చెవు ఎందుకు నాకు వస్తావని కదా అడగాలి, కళ్ళజోడు ఎక్కడ పెట్టుకునేది అన్నట్ట. ఎంత తెలియగల వాడో చూడండి. అట్లాగే మనం ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అది కళ్ళద్దాలు దేవేం చూస్తున్నావురా అంటే కళ్ళద్దాలు కూడా చూస్తున్నానని చెప్తామా ఎవరమన్నా? పొరపాటున కూడా చెప్పాం కదా, అది అన్నీ చూస్తున్నానంటాడు. ఇది చూస్తున్నావా లేదా? మనసును చూస్తున్నావా లేదా తెలుసుకుంటున్నావా లేదా? అది విషయం. కనుక సత్యమైన దాన్ని తెలుసుకోవడానికి ఇది విచారణ చేయాలి. కదలినా మెదలినా ఎప్పుడున్నా కూడా ఈ విచారణ మనసులో పోతూనే ఉండాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ ఉపనేత్రం అయిపోయింది కదా, ఉపనేత్రం కదా. ఇప్పుడు కళ్ళజోడు ఎంత దగ్గర ఉన్నదో దాన్ని ఒక చూస్తున్న వస్తువుగా దృశ్యంగా భావించడం లేదు మనం. ఈ శరీరాన్ని మనసుని కూడా అట్లాగే ఒకటైపోయినాం, అమేకమైపోయినాం. అలా అవ్వద్దు, అయితే కష్టపడతావు, దుఃఖపడతావు అని చెప్తున్నది శాస్త్రం. ఇంత అజ్ఞానంలో ఎందుకండి ఉన్నాం మనందరం అన్నారు. ఉన్నాం ఎందుకు, ఏం చేస్తాం, ఉన్నాం కదా, అందులో నుంచి బయటపడతాం. అందుకే క్షేత్రం ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు ఈ శరీరం మంచిదే కాదా అంటే ఏం చెప్తారు? చాలా చాలా మంచిదండి అన్నారు. శరీరం కావాలి మాకు. అందుకని మన శాస్త్రం ఏం చెప్పారు? శరీరం దేవాలయం అన్నారు. దేహం దేవాలయం. చూసారా, ఈ శరీరాన్ని ఇది వద్దండి, ఈ నరక యాతన పడుతుందండి, ఇదంతా మలభాండం అండి, ఈ శరీరం మంచిది కాదండి అని చెప్పి అనను అనవచ్చు. కాదండి, ఈ శరీరం చాలా అవసరం. ఈ శరీరం ఉంటేనే మేము, ఈ దేవాలయం ఉంటేనే ఆ దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం అని అనవచ్చు. అందుకే మనస్సే బంధానికి కారణమవుతుంది, మోక్షానికి కారణమవుతుంది. ఒకే మనస్సు, ఒకడికేమో డిప్రెషన్ అప్రెషన్ సపరేషన్ వస్తున్నది మనసు వల్ల, మరొకడికేమో ఆ మనస్సు అందమైన మనస్సుగా చక్కగా మలుచుకొని ఆ మనస్సు ద్వారానే ఆత్మని గ్రహిస్తున్నాడు. కనుక మనస్సులో దోషం లేదు. మనసును నువ్వు ఎట్లా మార్చుకుంటే అది అట్లా ఉపయోగపడుతుంది. శరీరంలో కూడా దోషం లేదు. శాస్త్రం చెప్పినట్టుగా చక్కగా శరీరాన్ని ఆరోగ్యవంతంగా భక్తితో, యోగ సాధనతో, అనుష్ఠానంతో, ఉపాసనలతో చక్కగా మితాహారం మిత భోజనం చేస్తూ దాన్ని చక్కగా కాపాడితే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దేహం దేవాలయం, జీవో దేవ సనాతన, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేతన. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడానికి ఇది ఒక సాధనం, అద్భుతమైన సాధనం. కనుక దీన్ని చక్కగా పోషించండి, అలంకరించండి, జాగ్రత్తగా చూడండి, ప్రేమగా చూడండి, ప్రేమగా చూసి ఆదరించండి. మళ్ళీ ఎక్కడన్నా కొంచెం ఎక్కువ చేస్తే మళ్ళీ కష్టం, అతిగా దాని మీద అభిమానం పెట్టుకోవద్దు అని చెప్తుందండి శాస్త్రం. నేను చెప్పడం లేదు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇప్పుడే కదా కృష్ణ పరమాత్మ చెప్పారు పండితాహ ఆహుహ అని. నేను కూడా అప్పుడప్పుడు కృష్ణ పరమాత్మకి ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. కృష్ణ పరమాత్మే చెప్తున్నారు, ఆయనే చెప్తున్నారు అన్నారు. అది విషయం. ఇక్కడ మనం తిన్న ఆహారం ఈ శరీరంగా మారింది. పాంచభౌతిక శరీరం, కెమికల్స్ కెమికల్స్ తగ్గితే కాల్షియం తగ్గిందండి, పొటాషియం తగ్గిందండి, సోడియం తగ్గిందంటారు చూసారా. దేనికి? శరీరానికి. తగ్గినప్పుడు అన్ని బాధలు వస్తూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఆ మాలిక్యూల్స్ అవి వాటి ఆటమ్స్ వాటితోనే కూడా చేయబడింది ఇదంతా కూడా. అందుకని కొంచెం ఎక్స్ట్రా ఐరన్, ఎక్స్ట్రా కాల్షియం అవన్నీ తీసుకుంటూ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని మాత్రలు, అవన్నీ వేసుకుంటూ ఉంటారు. ఏమండి వాటికి వీటికి ఎందుకు సంబంధం? వాటితో చెయ్యబడింది కాబట్టి. కనుక అటువంటి శరీరాన్ని మీద అభిమానం పెంచుకోవడం అంతకంటే అజ్ఞానం వేరే ఉన్నదా? అంతకంటే మూర్ఖత, అంతకంటే భ్రమ మరొకటి లేదు. అది భ్రమ అనిపించడం లేదు, అది విషయం. అది భ్రమ అని తెలియాలి అంటే చాలా చదవాలి శాస్త్రం. ఆ భ్రమలో నుంచి బయటపడితే ఆనందం, లేకపోతే భ్రమలో పడితే ఆయన భ్రమలో పడి చాలా ఆనందంగా ఉన్నాడండి అంటాము. అర్థం కదా? భ్రమలో పడ్డాడండి పాపం, నష్టపోయినాడండి, కష్టపడ్డాడండి అనే కదా అంటాము మనం. అంతే, నష్టపోతాం, కష్టపడతాం. అలా కష్టపడద్దు, నష్టపడద్దు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అని చెప్పి గురువు గారు గుర్తు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చి, వారానికి ఒకసారి వచ్చి. అర్థమైందా? కృష్ణుడు ఇలా చెప్పారు అని. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. చూడండి, ఇందాకేమన్నారు? క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున ఆ క్షేత్రజ్ఞుడు ఎవరో తెలుసా? తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. ఏమని? మాం, నన్నుగా తెలుసుకో. కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేను ఆ క్షేత్రజ్ఞుడినని తెలుసుకో అన్నారు. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు కృష్ణ పరమాత్మ, వాచ్యార్థ కృష్ణ పరమాత్మ, లక్ష్యార్థ కృష్ణ పరమాత్మ అని ప్రశ్న. వసుదేవు కృష్ణుడా ఆ క్షేత్రజ్ఞుడు, లేక వసతి దివ్యతి ఇది సత్తా చిత్త చిత్తుతో రూపంతో ఉన్న ఆత్మస్వరూపమా అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు, నిర్గుణుడు, మారడు. క్షేత్రం మారుతూ ఉంటుంది, కృష్ణ పరమాత్మ శరీరం మారుతూ ఉంటుంది. వసుదేవుడు పుత్రుడైతే ద్వారకా ద్వాపర యుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో లేడు, కలియుగంలో లేడు. అప్పుడు అది శరీరం అయి ఉండదు. ఇప్పుడు నేను అనే కృష్ణుడు నేను అన్నప్పుడు ఆ కృష్ణుడిలో రెండున్నాయి కదా, మాయాతత్వం ఉన్నది, ఆత్మతత్వం ఉన్నది. మాయాతత్వంతో కలిపితే వాచ్యార్థ కృష్ణుడు అవుతాడు, అవునా? దేవకి పుత్రుడు అవుతాడు. వాచ్యార్థం తీసుకోకుండా ఆ యొక్క మాయారూపాన్ని తొలగించి చూస్తే లక్ష్యార్థం, ఆత్మస్వరూపం, సత్ చిత్, అది అర్థం. ఇక్కడ కష్టం కొంచెం, మనకేం కష్టం కాదు, బయట వాళ్ళకి కష్టం, మీకేం కష్టం కాదు. మీరంతా చదువుతున్నారు కదా, మీరంతా పిహెచ్డి స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటి బృహదారణ్యంగా చదువుతున్నారంటే మాటల ఆషామాషిగా తీసుకోకూడదు మిమ్మల్ని అందరినీ. అమ్మో చాలా జాగ్రత్తగా చెప్పారు మీ దగ్గర విషయం. కనుక క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చ మాం ఇది విద్ధి చ అపి. ఇక్కడ క్షేత్రజ్ఞం అంటే జీవాత్మ అన్నారు. ఇక్కడ చూడండి, ఈ శరీరంలో క్షేత్రాన్ని తెలుసుకునేవాడు నేనే పరమాత్మని జీవాత్మ రూపంలో ఉన్నాను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, మాం అంటే అక్కడ పరమాత్మ అని అర్థం. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ లక్ష్యార్థం, మాం అంటే పరమాత్మ లక్ష్యార్థం. లక్ష్యార్థం ఏమిటండి స్వామిని గారు అంట? ఇప్పుడే కదా పిహెచ్డి స్టూడెంట్స్ అని చెప్పాను. వెంటనే ఇమీడియట్గా వచ్చే అర్థమైతే వాచ్యార్థం, కృష్ణ అన్నారు. వాసుదేవ కృష్ణ, ద్వారకానగర్ కృష్ణ. నిన్ననే ద్వారకా వెళ్ళొచ్చాం, ద్వారకా సోమనాథ్. అక్కడ చెప్తారు ద్వారకా అంటే ఏమిటో అర్థం తెలుసా? ద్వారం కా అంటే బ్రహ్మ, బ్రహ్మకు ద్వారం, బ్రహ్మను పొందడానికి ద్వారం ద్వారక అని అర్థం. బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి ద్వారం ఏదైతే ఉందో అది ద్వారక. రెండు కళ్ళు చాలలేదు ఆయన్ని చూడడానికి. వాచ్యార్థ కృష్ణుణ్ణి చూడటానికి రెండు కళ్ళు చాలలేదు. లక్ష్యార్థ కృష్ణుడిని చూడటానికి కళ్ళే అక్కర్లేదు. అవునా? అద్భుతంగా ఉంది ఆ యొక్క ఆయన రూపం. ప్రతిమ ప్రతీకం రెండిటితో కనపడుతున్నాడు. సాలగ్రామం ఆయన ప్రతీకం. దానికి ముందు కృష్ణుని రూపాన్ని వజ్రాలతో ఆ రూపంలో అట్లా దిద్దారు ఆయన్ని వజ్రాలతో. ఆ నల్లటి సాలగ్రామం మీద ప్రతిమ కృష్ణుడు. చూడండి, ప్రతీకం సాలగ్రామం, ప్రతిమ ముందున్నటువంటి కృష్ణుడు. అదేమో చిహ్నం, ఇదేమో ప్రతిమ రూపం. కళ్ళు, ముక్కు, ఆ కిరీటం, ఆయనకి పించం, అద్భుతంగా ఉన్నాడు. కనుక ఆ కృష్ణ పరమాత్మ వాచ్యార్థం వెనుక ఉన్నటువంటి లక్ష్యార్థం మాం పరమాత్మ అని తెలుసుకో అన్నాడు. క్షేత్రజ్ఞం, ఆ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో క్షేత్రాన్ని తెలుసుకుంటూ క్లాసులో కూర్చున్నాడు గురువుగారి ముందు. గురువుగారు చెప్పేశారు క్షేత్రజ్ఞుడు ఎవరని. స్టూడెంట్ అర్థం చేసుకున్నాడు. ఏమని? మహావాక్యం అండి ఇది. గురుగారు ఏం చెప్పారు? ఓ శిష్య, శరీరం అనేది క్షేత్రం. గురువుగారు అంటే కృష్ణుడు. ఏం చెప్పాడు కృష్ణుడు? శరీరం అనేది క్షేత్రం, ఆ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఇప్పుడు ఆ శిష్యుడు ఏం చేయాలి? అవును, ఇది క్షేత్రం, నేను ఈ క్షేత్రాన్ని శరీరాన్ని తెలుసుకుంటున్నాను గనక నేను క్షేత్రజ్ఞుడు. నేను తెలుసుకున్నాడు శిష్యుడు. తెలుసుకున్నాడా లేదా? ఏంటి సందేహమా? మీరందరూ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరందరూ క్షేత్రజ్ఞులే కదా. తర్వాత ఏమన్నారు కృష్ణ పరమాత్మ మూడో శ్లోకంలో? అర్జున, ఆ శిష్యుడు క్షేత్రజ్ఞుడు అని తెలుసుకున్నాడు చూసే ఆ జీవాత్మ శిష్యుడు. ఆ క్షేత్రజ్ఞుడు శిష్యుడు నేనే పరమాత్మ. మాం విద్ధి అన్నాడు, నన్నే అని తెలుసుకో అన్నాడు. అంటే ఇప్పుడు మీరందరూ పరమాత్మలా కాదా? నేను క్షేత్రజ్ఞుడిని ఈ శరీరంలో, ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి? ఆ పరమాత్మే ఈ క్షేత్రజ్ఞుడు. నేనేం తెలుసుకోవాలి? ఆ పరమాత్మే ఈ క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడు, ఈ క్షేత్రజ్ఞుడు. మీరందరూ క్షేత్రజ్ఞులు కదా, నేను క్షేత్రజ్ఞుడినే కదా. క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాం. ఏమండి క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి పెద్ద విషయం? ఏమిటి చెప్పండి? శరీరాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఆ శరీరాన్ని తెలుసుకునే క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో వాడెవడో కాదు, నేనే. అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడైన నేను ఏం చెప్పాలి? కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞుడు నేనే అని చెప్పాడు కాబట్టి ఇంకా తప్పదు నాకు ఇంకేం చెప్పాలి. నేను ఇప్పుడు ఏం చెప్పి తీరాలి? నేనే పరమాత్మని చెప్పాలి. ఎందుకంటే మీకు క్షేత్రజ్ఞుడు అనేది అర్థమైపోయినది. మిమ్మల్ని ఇంకా పోనివ్వండి పక్కకి. ఆయన ఏం చెప్పారు? ఆయన మూడో శ్లోకంలో నన్నని తెలుసుకో అన్నాడు. ఆయన ఎవరు? పరమాత్మ. అంటే ఇప్పుడు ఆయన పరమాత్మ, పరమాత్మే ఆ క్షేత్రజ్ఞుడు నేనని చెప్పడం వల్ల క్షేత్రజ్ఞుని తెలుసుకున్న మనం ఏం చెప్పాలి ఇప్పుడు? నాయన నేను పరమాత్మని ఇంకా చెప్పక తప్పదు నాకు. అవునా? ఎంత గొప్ప శ్లోకం చూడండి. ఒక్క లైన్లో అయిపోయింది వేదాంతం అంతే. ఎంత తేలిక చూశారా వేదాంతం. సింపుల్. ఇది శరీరాన్ని తెలుసుకునేవాడిని నేను తెలుసుకుంటున్నాను. ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు నేనన్నాను, నన్ను క్షేత్రజ్ఞుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. పేరు పెట్టాడు ఆయన. అలా పెట్టి మళ్ళీ అర్జునుడిని అడుగుతున్నాడు, ఆ క్షేత్రజ్ఞుడు ఎవడో కాదు, నన్నని తెలుసుకో. అప్పుడు విన్న వ్యక్తి, నేను క్షేత్రజ్ఞుణ్ణి, అయితే ఈ క్షేత్రజ్ఞుడే పరమాత్మ. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ విధంగా తెలుసుకోమని చెప్పాడు నాకు. అప్పుడు నేను క్షేత్రజ్ఞుణ్ణి, నేనే పరమాత్మని. ఇప్పుడు ఈ నేనే క్షేత్రజ్ఞుణ్ణి, నేనే పరమాత్మని అన్నప్పుడు శరీరం కాదు కదా, మనస్సు కాదు కదా, ఎందుకంటే క్షేత్రం అది. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రం కంటే వేరు. కనుక శరీరత్రయ విలక్షణ, పంచకోశ విలక్షణ, అవస్థాత్రయ విలక్షణ, క్షేత్రజ్ఞ పరమాత్మ అహమస్మి, నేనే బ్రహ్మాన్ని. ఆ నేను అన్నప్పుడు మనమేమేం తీసేశాం, ఇప్పుడు ఐదులో నేనే బ్రహ్మాన్ని, అహంకారాన్ని తీసేశాం, వాచ్యార్థం, స్థూల శరీరాన్ని తీసేశాం, సూక్ష్మ శరీరాన్ని తీసేశాం, మనస్సు, కారణ శరీరం, అజ్ఞానం పోయింది, పారిపోయింది. అంగుష్ఠమాత్ర పురుష, అది ఈ సత్యాన్ని ఎప్పుడు మనసులో నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇది మోక్షం అంటే, వేరే ఏదో మోక్షం కాదు. ఈ సత్యాన్ని గ్రహించడమే మోక్షం అనేటువంటిది నేను చెప్పే పదం కాదు. మీరు ఏ కృష్ణ పరమాత్మనైతే ఎన్ని సంవత్సరాలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఆయన్ని ధ్యానిస్తున్నారో ఆయన చెప్పిన పదం కాదు అనడానికి వీలు లేదు. ఇది ఎలాగండి అనేటటువంటి సాహసం కూడా చెయ్యలేము మనం ఇప్పుడు, అవునా? ఎందుకంటే ఆయన పలుకుతున్నాడు అక్కడ. ఇంకా ఆయన చెప్తున్నప్పుడు ఆయన వాక్యాలు ఎలా అసత్యం అవుతాయి? కనుక అది అసత్యం కావడానికి వీల్లేదు. కనుక అది నేను గ్రహించి తీరాలి. కనుక ఆ క్షేత్రజ్ఞుడు నేనే కనుక, ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మని చెప్పాడు కనుక, నేను జీవాత్మనైన అనుకుంటున్న నేను క్షేత్రజ్ఞుడిని పరమాత్మనే అన్నారు. అది ఐక్య జ్ఞానం అంటే, క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి, నన్ను అని తెలుసుకో, పరమాత్మనని తెలుసుకో. క్షేత్రజ్ఞ జీవాత్మ మాం పరమాత్మ ఏవ ఇతి విద్ధి అన్నారు. మహావాక్యం చాలా, ఎంత ముఖ్య శ్లోకం అండి ఇది. భగవద్గీత మొత్తంలో సారం మర్చిపోకూడదు. ఇంకా ఎప్పుడు ఎక్కడ నిద్ర లేపినా సరే ఈ వార్త రావాలి లోపల నుంచి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ఎక్కడ ఒక క్షేత్రమా, సర్వక్షేత్రేషు అన్నాడు చూడండి. తర్వాత పదం సర్వక్షేత్రేషు భారత, హే అర్జున భారత వింటున్నావా సరిగ్గా? ఒకే స్టూడెంట్ పాపం కృష్ణుడికి. నాకైతే ఒక 20-30 స్టూడెంట్స్ ఉంటారు, ఒకటి నిద్రపోయినా ఇంకొకటి పడుకుంటూ, నిద్రపోవట్లేదు అనుకోండి, ఉదా ఊరికి చెప్తున్నా, ఇంకొకళ్ళు వింటారు కొంచెం, ఒకళ్ళు పరధ్యానంగా ఉన్నా కూడా. అసలు పరధ్యానం అంటే తెలుసా, చిన్నప్పుడు ఏదో ఏమిట్రా పరధ్యానంగా ఉంటాం అనేవాళ్ళు, అసలు అది అర్థమయ్యేది కాదు పదం. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది, పరధ్యానం అంటే ఆత్మధ్యానం, భగవంతుడి ధ్యానం కాకుండా పర, వేరే దాని గురించి ధ్యానించేవాడు చింతన చేయడం వల్ల పరధ్యానం అన్నారు. అది పరధ్యానం. అందుకని పరధ్యానంలో ఉండకూడదు మనిషి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు దాన్ని. పరధ్యానం చేయకుండా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఆ విషయం మీద ధ్యానం చేయి, మనసును కేంద్రీకరించి, ఏ విషయం అయితే చేస్తున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో దాని మీద మనసును కేంద్రీకరించడమే అసలైన ధ్యానం. అది విషయం అక్కడ. సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రములయందు, ఇప్పుడు స్వామిని గారు శాస్త్రం అంతా చదివారు కనుక వారికి మోక్షం వస్తుంది, వారు విన్నారు కనుక వారికి తెలిసింది కనుక వారు క్షేత్రజ్ఞులు. స్వామిని వారికి కృష్ణ పరమాత్మ 3వ శ్లోకంలో మొదటి లైన్లో మాం విద్ధి అంటే వారికి అర్థమైపోయింది కనుక వారికి జీవాత్మ పరమాత్మ ఐక్యమైపోయింది. ఇప్పుడు శిష్యుడు నాకేమైంది అని అనుకున్నాడు అనుకోండి, నాకు ఎట్లా వస్తుందండి ఆ మోక్షం, నేను ఎట్లా మోక్షముక్తిని పొందినట్లు అవుతాను? మీరంటే చాలా సంవత్సరాలుగా సాధన చేసి 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 చదివి 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 మీరు క్షేత్రజ్ఞులను తెలుసుకున్నారు, మీరు పరమాత్మని తెలుసుకున్నారు, నేను మాత్రం నేను ఎట్లా అవుతాను అని అంటే కృష్ణ పరమాత్మ మొట్టిగా వేస్తానంటున్నాడు. అట్లా అన్నామంటే మొట్టిగా వేస్తానన్నాడు. ఎందుకంటే సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాలలో ఉన్నాను నేను. కనుక మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు ఇప్పుడు పరమాత్మే అయి ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు అలకి తాను నీరునని తెలియకపోయినా తెలిసినా అది నీరు అయి ఉన్నది. తెలిస్తే మంచిది, తెలియకపోతే ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏమిటి? అది ఆనందించలేదు, ఆ నీటి యొక్క మహత్వాన్ని ఆనందించలేదు. అర్థమైందా? అది అజ్ఞానంలో ఉన్న అలైనప్పటికీ కూడా, తెలియని అలైనప్పటికీ కూడా అది నీరు కాకుండా పోయిందా ఏమిటి చెప్పండి మీరే. అయ్యో అలా అలా నీకెందుకే ఇంత అజ్ఞానం నువ్వు అని అన్నా కూడా ఆ అజ్ఞాన సమయంలో అది నీరా కాదా? శిష్యుడు క్లాసుకు వచ్చాడు క్రొత్తగా, అప్పుడప్పుడే వింటున్నాడు. ఆ వినేటప్పుడు కూడా శిష్యుడు పరమాత్మ కాదా? క్లాసుకు వచ్చిన తర్వాత కొంచెం పరమాత్మ మారిపోతాడా? ఏమండి, ఇప్పుడు నేను సముద్రం దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఒక అలను చూస్తాను, అలను చూసి అల దగ్గర మాట్లాడతాను, ఓ అలా 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 నువ్వు అల కాదమ్మా, నువ్వు నీరే అని నేను చెప్పడానికి ముందే అల నీరై ఉన్నదా లేదా? కనుక గురువు గుర్తు చేస్తున్నారంతే. గురువు గుర్తు చేయడానికి ముందే అల నీరే అయ్యి ఉన్నది. అదేవిధంగా మీరందరూ కూడా, శిష్యులందరూ కూడా గురువు దగ్గర వినేవాళ్ళు, శాస్త్రం వినేవాళ్ళు, పరమాత్మే అయ్యున్నారు. గురువు గారు గుర్తు చేస్తున్నారు అంతేగాని గురువును జీవాత్ముణ్ణి పరమాత్మగా మార్చలేదు, మార్చలేడు. ఎందుకంటే గురువు జీవాత్ముడిగా కూర్చున్న శిష్యుడు పరమాత్మే అని గురువుకు తెలుసు. అందుకని గురువులు, ఏ గురువులు కిమ్మక్కులు గిమ్మక్కులు జిమ్మక్కులు చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఎవరైనా చేస్తే వాళ్ళకి కాస్త ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అర్థమైందా? సంప్రదాయమైనటువంటి గురువులు ఎవరు కూడా ఏదో అద్భుతాలు చేసి, మాయలు చేసి, ఇలా చేసి ఏదో శిష్యురాండ్రలో, అంటే స్త్రీలైతే శిష్యులు ఆడవాళ్లలో కానీ, పురుష శిష్యుల్లో కానీ ఎటువంటి మార్పు తేవక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ పరమాత్మే అయి ఉన్నారు. ఇది విషయం. మీకు అనుభవం రావడానికి ఏదో మ్యాజిక్ చేయక్కర్లేదు నేను, బికాజ్ ఇట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. భగవంతుడు కూడా ఆపలేడు వచ్చి. ఇప్పుడు అర్థమైందా? నువ్వేం పరమాత్మే కాదు జీవాత్మే అని చాలు చాలే పోపు అని చెప్పొచ్చు. అంత కమాండ్మెంట్ ఉండాలి మనకు. ఒకవేళ భగవంతుడు వచ్చి టెస్ట్ చేశాడు అనుకోండి, వీడిని పరీక్ష చేద్దాం కాసేపు, ఒరే నువ్వు జీవాత్మే పరమాత్మ కాదంటే బాగుందయ్యా నీ విషయం, అసలు నేను పరమాత్మ కాకుండా ఉండడానికి వీల్లేదు, పరమాత్మనే అయి ఉన్నాను, జీవాత్మ అవ్వడానికి వీల్లేదు. అల దగ్గరికి పోయి నువ్వు నీరు కాదు నువ్వు అలమే అంటే ఎట్లుంటుంది? నువ్వు అల అన్నప్పటికీ, అల కాదన్నప్పటికీ నేను నీరు నీరుని. అదేవిధంగా ఆ వింటున్న శిష్యుడు ఎవరైతే ఉన్నాడు పరమాత్మే అయ్యున్నాడు. ఇది గుర్తు చేయడానికి వచ్చేవాళ్లే సంప్రదాయ గురువులు. అర్థమైందా? నేనేదో కొత్తగా ఇవ్వక్కర్లేదు మీకు. మోక్షం అనేది ఇచ్చేది కాదు, జ్ఞానం అనేది కూడా ఇచ్చేది కాదు. జ్ఞానాన్ని ఇవ్వలేను, మీ రూపాన్ని గుర్తు చేయడమే. జాంబవంతుడు హనుమంతుడికి గుర్తు చేశాడు ఆయన శక్తిని, అంతేగాని జాంబవంతుడు హనుమంతుల వారికి శక్తిని ఇవ్వలేదు, ఆయనకున్న శక్తిని గుర్తు చేశాడు అంతే. అప్పుడు ఆంజనేయులు వారు విశ్వరూపాన్ని చూపించాడు. జాంబవంతుడు ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. ఇక్కడ అంతే జరుగుతుంది. అందుకని నా గొప్పతనం ఏం లేదు, ఏ గురువు గొప్పతనం ఏం లేదు, చెప్పుకోవడానికి లేదు, పొగుడుకోవడానికి లేదు. ఎందుకంటే ఉన్నది ఆత్మతత్వం కనుక. అందుకనే సంప్రదాయ గురువులందరూ కూడా ఎప్పుడు వినయంగానే ఉంటారు. వాళ్ళు మనస్సుని శరీరాన్ని దాటి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళలో ఎటువంటి అహంకారం, ఎటువంటి అభిమానం రావడానికి వీలు లేదు, అసలు రాదు. జ్ఞాని అయిన వాడికి రాదు. కనుక పరమసత్యాన్ని మనం ఎంత తొందరగా తెలుసుకోవాలంటే అంత తొందరగా తెలుసుకుని ఆనందించాలి దాన్ని. అది జీవిత పరమావధి కావాలి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు. అంతేకాని గురువు గారంటే ఓహో శిష్యుడు అంటే పాపం అనేది ఏమీ లేదు. అది మనం అనాత్మలో ఉన్నంతసేపే ఈ భేదాలన్నీ కూడా. అందుకని ఒక శరీరంలో కాదు అర్జున, అన్ని శరీరముల యందు నేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను, ఆ క్షేత్రజ్ఞుణ్ణి నేనే అన్నాడు, ఆ జీవాత్ముణ్ణి నేనే అన్నాడు. మొదటి లైన్ మొత్తం మహావాక్యం. ఒక శరీరం కాదు అన్ని శరీరాలు, మనుష్య శరీరం మాత్రమేనా? ఎన్ని వేల కోట్ల జీవరాశులున్నాయో, ఎన్ని శరీరాలున్నాయో, అన్ని శరీరాలు నేనే. శరీరాలలో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే. అయిపోయింది 13వ అధ్యాయం, అసలు విషయం అయిపోయింది. అది తర్వాత 2వ లైన్లో ఏం చెప్పారు? క్షేత్ర క్షేత్రజ్ఞయోహో జ్ఞానం. జ్ఞానం దేని గురించి? క్షేత్రం క్షేత్రజ్ఞయో. ఇందాక నుంచి వింటున్నాం మనం అరగంట నుంచి. క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకున్నాం. శరీరము మనస్సు చూసే వస్తువులన్నీ క్షేత్రం అని తెలుసుకున్నాం. దృశ్యం అనిత్యం అసారం అనేకం సగుణం సవికారం క్షేత్రం. క్షేత్రజ్ఞ నిర్వికారం నిర్గుణం సారం నిర్వికల్పం ఏకం నిత్యం సత్యం క్షేత్రజ్ఞ. ఈ జ్ఞానం వచ్చిందా? క్షేత్ర క్షేత్రజ్ఞయోహో. శరీరము మనస్సు ప్రపంచం ఆత్మ వీడుండింటి యొక్క జ్ఞానాన్ని మనం పొందాం. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం, యత్ జ్ఞానం తత్ జ్ఞానం. అదే జ్ఞానం అంటే మరేది కాదు. యత్ తత్ జ్ఞానం మతం మమ. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం, యత్ జ్ఞానం తత్ జ్ఞానం. ఇంకా నీకు ఏ జ్ఞానం ఉందో లేదో నాకు అనవసరం. ఫిజిక్స్ జ్ఞానం ఉందో లేదో, కెమిస్ట్రీ జ్ఞానం ఉందో లేదో నాకేమిటి? అందుకనే వేదాంతం క్లాసులో మీరేం చదివి వచ్చారు, ఏం డిగ్రీ చదివారని చెప్పి అడగం. మీకేం క్వాలిఫికేషన్లు ఉన్నాయో, మీరు మ్యూజిక్లో స్పెషలిస్టా, డాన్స్లో స్పెషలిస్టా, కరాటే వచ్చా మీకు, లేకపోతే పెయింటింగ్ వచ్చా, మీకు ఏ వస్తే నాకేంటి? అపరా విద్య ఎంత ఉన్నా అవిద్యే కదా. అందుకని వేదాంత గురువు ఎప్పుడు కూడా అది చూడు, ఈ యొక్క శిష్యుడికి ఎంత సంస్కారం ఉందా, ఎంత విలువలు పాటిస్తాడా, ఎంత ధార్మికుడా, ఎంత ఉన్నదా, అది దాన్ని బట్టి ఉంటుంది కానీ గ్రహించడం అనేది క్వాలిఫికేషన్ కాదు. మంచి మనస్సు, భక్తి, శ్రద్ధ, భగవంతుడి మీద అపారమైన ప్రేమ, గురువు మీద అపారమైన ప్రేమ, శాస్త్రం మీద అపారమైన ప్రేమ, అంతులేని ప్రేమ, అలా ఉన్నవాడికి జ్ఞానం వచ్చి తీరుతుంది. ఎవరు ఏం చేయలేరు. అర్థమైందా? అటువంటి ప్రేమ ఉన్న వ్యక్తికి జ్ఞానం రాకెక్కడికి పోతుంది? క్షేత్ర క్షేత్రజ్ఞయోహో జ్ఞానం, యత్ జ్ఞానం. ఈ రెండింటి గురించి ఎవరికైతే ఏ జ్ఞానం ఉన్నదో తత్ జ్ఞానం. నా ఉద్దేశంలో మతం మమ, నా ఉద్దేశంలో నా అభిప్రాయం అదే జ్ఞానం అంటే. ఇంకా నేనేం చూడను. పరావిద్య ఇది, పరావిద్య అవన్నీ అపరావిద్య. మా అబ్బాయి అది చదివాడండి, ఇది చదివాడండి, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ, ఎక్కడెక్కడో దేశాల్లో విదేశాల్లో చదివి అన్ని డిగ్రీలు సంపాదించి తలంపు మోసుకొని వస్తున్నాడు అంటుంది శాస్త్రం. ఎంత చదివితే ఏమిటయ్యా అన్నాడు. పాపం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి అష్ట కష్టాలు పడి అహోరాత్రాలు కష్టపడుతున్నారు, ధనం ధనం వెచ్చించి ఈ శరీరాన్ని ఇంత కోసం, అపరావిద్య కోసం ధారపోస్తున్నారు. శాస్త్రం అంటుంది తీసి బంగాళాఖాతంలో వేయి అంటుంది. మొత్తం నీ విద్య అంతా, ఉదాహరణ చెప్పాలంటే కృష్ణ పరమాత్మని కూర్చోబెట్టింది సత్యభామ ఆభరణాలన్నీ పోస్తున్న తీసుకొచ్చి తన ఆభరణాలన్నీ కృష్ణ పరమాత్మ తగ్గడల్లా ఆయన వెయిట్. ఈ ఆభరణాలన్నీ ఇక్కడే ఉన్నాయి, పైకి పోతున్నాయి, తేలిపోతున్నాయి. ఆయన వెయిట్కి ఈ ఆభరణాలన్నీ ఆగడల్లా. సత్యభామకి ఒకటే అవమానం, అప్పుడు రుక్మిణీదేవి వచ్చి ఆభరణాలన్నీ తీసి తులసిదళం వేసింది. వేస్తే ఏమైపోయింది, భయంగా వచ్చేసాడు పైకి ఆయన, అట్లా బ్యాలెన్స్ అయిపోయింది. ఒక్క తులసిదళం ఆభరణాల ముందు ఎక్కడా నిలబడలేదు ఒక్కటి కూడా, చూడండి. అది ప్రేమ అంటే రుక్మిణీదేవి. అక్కడ ఒక రుక్మిణీ మహల్ అని ఒకటి ఉంది. ఎక్కడైతే కృష్ణుడు రుక్మిణిని తీసుకువెళ్ళాడు, ఆవిడ గుడికి వచ్చింది చూసారా, గుడికి రా నేను తీసుకెళ్తానన్నాడు. ఈవిడ పూజ చేయడం కోసం గుడికి వెళ్ళింది, వెళితే ఆయన తీసుకెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు. అది రుక్మిణి మహల్ అని పేరు ఇప్పటికీ. పెద్ద ఒక దేవాలయం, అద్భుతంగా ఉంది ఆ రుక్మిణీదేవి. ఈ కథ ఎందుకు చెప్తున్నాను మీకు ఇప్పుడు తెలుసా, ఆ తులసీదళం ఏమిటి ఇక్కడ, ఆ పరమాత్మకి పరావిద్య. సత్యభామ ఆభరణాలన్నీ అపరావిద్య. ఇది ఫస్ట్ టైం ఈ ఉదాహరణ చెప్పడం మీకు, నేను ఎక్కడ చెప్పలే ఏ క్లాస్లో కూడా. బాగుంది ఉదాహరణ, నాకు కొత్తగా ఉంది. ఏ బాగుంది, మీకు నచ్చిందా? నాకు నచ్చింది. సత్యభామ పెట్టిన ఆభరణాలన్నీ అపరావిద్య అండి, కృష్ణుడితో తూగలేదు. తులసీదళం పెడితే రుక్మిణీదేవి పరావిద్య, అప్పుడు తూగుతాడు కృష్ణుడు, కరెక్ట్, ఇది నా యొక్క ఆత్మస్వరూపం అన్నాడు. అది ఆ కథలో ఉన్న సారం. అంతేగాని తులసీదళం పెట్టాడా, బంగారం పెట్టాడా, బియ్యపు మూటలు పెట్టాడా, తులాభారం వేస్తారని. ఈ తులాభారం ఏమిటో అర్థమైందా ఇప్పుడు? అక్కడ గురువాయూరు అక్కడ తులాభారం వేస్తుంటారు, బెల్లం పెడతారు తులాభారం, ఏమిటేమిటో పెడతారు తులాభారాలు. అపారమైన భక్తిని, అపారమైనటువంటి భక్తి శ్రద్ధలను పెడితే ఆయన సమానం అవుతాడు. ఆయనకి ఎప్పుడు సమానం అంటే అపార భక్తి ఏమిటంటే నాకు ఒకటే భక్తి అండి స్వామిని వారు, ఒకటే శ్రద్ధాభక్తి అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, జ్ఞానీతు ఆత్మైవ మే మతం. ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ అన్నాడు. ఏ అధ్యాయంలో అన్నాడు? 12వ అధ్యాయం. ఎప్పుడు చదివాం? ఇప్పుడే, దీని ముందే కదా చదివాం. జ్ఞాని అక్కడ తూగుతాడు దేవుడితో సమానంగా, ఇంకెవరు లేరు. అటప్పుడు అటువంటి జ్ఞాని ఆ భక్తుడికి ఎంత ఆనందం, మమ ప్రియ మమ ప్రియ అన్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞయోహో జ్ఞానం యత్ జ్ఞానం తదేవ జ్ఞానం, మతు మతం మమ నా అభిప్రాయం ఇది అన్నాడు. ఇంకా దీనికి తిరుగులేదు. ఇప్పుడు కృష్ణుడి అభిప్రాయం అదండి, నా అభిప్రాయం వేరంటారా? చెప్పండి మీరే అనే ధైర్యం ఉంది అసలు. మరి తర్వాత శ్లోకం, తర్వాత శ్లోకం వచ్చేవారం, సమయం అయిపోయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.